ప్రళయపయోధిజలే ధృతవానసివేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవా ధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చప రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శిశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్రపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందతి యజ్ఞ విధేరహః శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే ఇందులో అన్నీ గొప్పైనా ఒకసారి రాముడి అవతారం గురించి ఆయన ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఒకప్పుడు రావణాసురుడు దిక్పాలకులు 10 మందిని పట్టి పీడించాడు, దిక్పాలకుల నెత్తి మీద కాళ్ళు పెట్టి నడిచాడు, వాళ్ళని భయంకరంగా హింసించాడు. ఇప్పుడు రాముడు ఏం చేశాట, 10 బాణాలతో ఆ దశముఖుడి 10 కంఠాలు నరికాడు, వాడి 10 తలలు నరికాడు. ఒక్కొక్క తల ఒక్కొక్క దిక్కులోకి విసిరేట. విసిరి ఏం చేశాడు, ఒరే నువ్వు 10 తలలు కలిగిన వాడిని విర్రవేగి 10 మంది దేవతల్ని దశ దిశల్లో ఉన్నటువంటి దేవతల్ని పీడించావు, ఇప్పుడు నీ ఒక్కొక్క తల వాళ్ళకి బలిస్తున్నాను రా అన్నట్ట. అంటే ఈ దశముఖ మౌళి బలిం పైగా రమణీయం. సాధారణంగా ఎవరి తలకైనా అరిగితే చూస్తాగా ఏ మేకనో బలిచ్చాడంటే రామరామ నెత్తురు చిమ్మి ఆ మేక కింద పడి కొట్టుకుని తల దూరంగా పడిపోయి వికృతంగా ఉంటుంది ఆ బలి. భీముడు యుద్ధం చేశాడంటే అక్కడికి వెళ్ళామా, జీవితంలో అన్నం తినలేము. వాళ్ళ తలకాయలు గదతో దబ 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 పగలగొట్టి పుర్రెలు బయటకొచ్చేసి పేగులు బయటకొచ్చేసి కాళ్ళు విరిగి కీళ్ళు విరిగి కళ్ళు ఒళ్ళు పళ్ళు కుళ్ళిపోతాయి. కానీ రామచంద్రుడు తలలు నరిగితే ఆ బలి కూడా అందంగా ఉందిట, కమనీయం రమణీయంట. అంత అందముగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీట్గా బలిచ్చి 10 మంది దేవతల్ని సంతోషపెట్టాడు, దశ దిశల్లో ఉన్న దేవతల్ని. ఏం అద్భుతమైన ఒక భావన అండి అది. 10 దిక్కుల్లోనూ అలా దానం చేసినట్టుగా బలిదానం చేసినట్టుగా వీడి తలలు నరికి ఎవరిని ఏడిపించాడో వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కో తల ఇచ్చాడని వాడు. తూర్పు దిక్కును ఇంద్రుడి గోతల, ఆగ్నేయంలో అగ్ని గోతల, ఇలా చొప్పున 10 తలలు ఇచ్చి పారేశాడు. ఇదొక అపూర్వ భావన. ఇంకా ఏ అవతారానికి అవతరి, బలరాముడు ఉన్నాడు, ఆయన తెల్లగా ఉంటాడు. ఈ ప్రపంచంలో తెల్లగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు, సరస్వతీదేవి, శివుడు, నారదుడు, బలరాముడు, పద్మాకర్ గారు, ఇలా వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల తెలిపిచ్చాడు దేవుడు. కొంతమంది నల్లగా ఉంటారు. అలాగే బలరాముడు తెల్లగా ఉంటాడు, కానీ కట్టుకున్నది నల్లని వస్త్రం. ఈ తెల్లని బలరాముడి శరీరం మీద ఉన్న నల్లని వస్త్రం ఎలా ఉందంటే, ఒకప్పుడు బలరాముడు తన నాగలితో యమునా నదిని పక్కకి లాగేశాడు, భయపెట్టాడు. హలహతి భీతి మిళిత యమునాభం అన్నాడు. ఆయన నాగలి దెబ్బకి భయముతో వణికిపోతున్న యమునా నదియా అన్నట్టుగా ఉందిట ఆయన కట్టుకున్న వస్త్రం. వహసి వపుషి విసిదే వసనం జలదాభం. మేఘంతో సమానంగా నల్లగా ఉన్నటువంటి ఆయన కట్టుకున్న వస్త్రం చూడడానికి ఎలా ఉందంటే, ఆయన నాగలి దెబ్బకి వణికిపోయిన యమునా నదిలో ఉంది. యమున నల్లగా ఉంటుంది, కట్టుకున్న వస్త్రం నల్లగా ఉంది. ఆ కట్టుకున్న వస్త్రం కూడా నీలమేఘఛాయ కలిగినటువంటి వస్త్రం. కాబట్టి కట్టుకున్న బట్ట ఈ బలరాముడి దెబ్బకి వణికిపోతున్న యమునా నదియే వస్త్రంగా మారిందా అన్నట్టుగా ఉంది. ఇంకా చివరికి వచ్చేసరికి మరీ విజృంభించేశాడు. పరమ పాపాత్ములైన పచ్చి తురక వాళ్ల తలలు నరికి భూమండలంలో ధర్మ సంస్థాపన చెయ్యడానికి కత్తి, అది కూడా తోక చుక్కలాగా మెరిసిపోతున్న కత్తిని గిరగిరా తిప్పుతూ తెల్లగుర్రం ఎక్కి నరికి పారేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. అటువంటి కల్కి రూపంలో ప్రవర్తించే వాసుదేవ నీకు జయము కలుగ్గా అన్నాడు ఆయన. భగవంతుడికి జయం కలగాలి అని కోరుకుంటే మనకి జయం కలుగుతుంది. బలం విష్ణోః ప్రవర్ధతాం అని, విష్ణువుకి బలం పెరుగుగాక, విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని మీరు కోరితే మీ బలం పెరుగుతుంది. భగవంతుడికి గురువునకు మీరు ఏది కోరితే అది తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల బలం గురోః ప్రవర్ధతాం అంటున్నారు మీరు, అంటే మీకు బలం పెరుగుతుంది. జయం భగవంతుడికి కోరుకుంటే మీకు వస్తుంది. అందుకే జై శ్రీరామ్ అన్నామంటే రాముడికి ఆ జయం మనకే వచ్చి తిరిగి వచ్చి మనల్ని ఆనంద పెడుతుంది ఆ జయం. కాబట్టి ఎప్పుడు కూడా జయ జగదీశహరే అని జయదేవుడు అంత బాగా పాడాడు. అలా ప్రారంభంలో పాడుతున్నటువంటి కాలంలో కలియుగంలో ఒక భక్తుడు ఉండేవాడు. వాడికి ఇంద్రజుమ్రుడు అంటే ఇష్టం కనుక వ్యవహారంలో అందరూ అతన్ని కూడా ఇంద్రజుమ్రుడు అనేవారు. కానీ వాడి పేరేమిటో వాడికి తెలియదు. ఒక భక్తుడు, ఏకహ భక్త, ఇంద్రజుమ్రుడు అని వాడి ఒక ఉపనామంతో పిలిచేవారు. చాలా గొప్పవాడు, జగన్నాథపురంలో ఉండేవాడు ఆయన. వీలున్నప్పుడల్లా ఈ 11వ శతాబ్దానికి చెందిన భక్త జయదేవుని యొక్క పాటలన్నీ తాను కూడా పాడుకుంటూ ఉండేవాడే. అదేమిటో తెలియదు కానీ భగవంతుడు ఒక్కొక్కసారి భక్తుల్నే పరీక్షిస్తాడు. భక్తుల్ని పరీక్షించకపోతే పాపాత్ములకు పరీక్షిస్తాడు. పాపాత్ముడికైతే ఏ పరీక్ష ఉండవు. కాబట్టి మీకు ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, పరీక్షలు ఎదురవుతున్నాయంటే మీరు మహాత్ముల కింద లెక్క. మీకు ఏ కష్టము ఏ పరీక్ష లేదంటే మీరు దుర్మార్గుల కింద లెక్క అని నేను అనలేస్తున్నా. భక్తుల చరిత్రలో వేదవ్యాసులు వారు చెప్పారు. అలాగే పాపం ఈ ఇంద్రజుమ్రుడు అనే భక్తుడికి కూడా దారిద్ర్యం పెట్టాడు ఆయన. కటిక దరిద్రుట్టు పాపం ఆయన. చిన్నప్పటి నుంచి హరినామ సంకీర్తన తప్ప ఏమీ ఎరగని మహాత్ముడు, సంధ్యావందనం చేసేవాడు, వేదాలు చదివినవాడు, యజ్ఞాలు చేసినవాడు, పురాణాలు చదివాడు, పురాణాలు చెబుతాడు. ఆయన కర్మ మాత్రం దారిద్ర్యం అన్నమాట. మహాబాధ పడిపోయాడు ఆయన. అయినా మహాత్ముడు కనుక నేనెప్పుడో ఎవరికీ ఏ దానము చేసి ఉండను. పూర్వజన్మలో ఎవరికీ నా చేత్తో ఇంత అన్నం ముద్ద పెట్టలేదు, ఎవరికీ ఉపకారం చేయలేదు. అందుకే ఆ పాపం వల్ల దారిద్ర్యం అనుభవిస్తున్నాను అనుకున్నాడు తప్ప ఆయన ఇతరులను ఎప్పుడు తిట్టలేదట పాపం. అదాన్న దోషేణ భవేద్ దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎప్పుడు ఎవరికి దానం చెయ్యని దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. వాడు దరిద్రుడయ్యాడంటే పేదరికంతో బాధపడుతున్నాడంటే ఎప్పుడు ఎవరికి ఏం పెట్టలేదన్నమాట. కాబట్టి పెట్టండి, దానం చేస్తే గ్యారంటీగా దానికి తగిన ఫలితం పొందుతూ ఉండే. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వస్తుందో ఇతరులకు నువ్వు చేసిన దానం అంత వేగంగా వస్తుంది. మానవ కథ మీలో కంఠస్థం చేశారు కదా, నేను రాసిన మానవ కథ చదివారా మీలో చాలామంది. ఈ మధ్యన దాన్ని డాక్యుమెంటరీగా సీరియల్గా కూడా తీశారు. ఎంత బాగా తీశారంటే భిక్షుక చరిత్ర, అందులో లక్ష్మీదేవి ఉంది. ఎంత గదానమసంగును అంతకును సహస్రగుణములై వచ్చును రవ్వంతయు దానము చేయని రవ్వంతయు ఏదో దానం చేయని వాటి లోభస్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా. ఏనాడు ఎవరికి దానం చేయకపోతే అటువంటి లోభస్వాంతుడికి పిసినుగొట్టు పీరుక్కి దరిద్ర జన్మ వస్తుంది. రవ్వంతయు నొసగని లోభస్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా. నాకు చాలా ఇష్టం ఇది, నేను రాసిన పుస్తకాల్లో ఈ మానవ కథ చాలా ఇష్టం. బహుశా 3 సార్లు వెంట వెంటనే ప్రింట్ అయిపోయింది. కరోనా కాలంలో కూడా 3వ సారి మళ్ళీ వీకేపీలు వేసారు, అప్పుడు అయిపోయాయట. మరి మళ్ళీ ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకే ఒక్క కాపీ ఉంది, ఒకసారి మళ్ళీ అది చదవండి. అందులో లక్ష్మీదేవి ఎవరికి ధనమిస్తాను ఎవరికి ఇవ్వనో చెప్పిందనమాట. 9 కథలు ఉంటాయి మా నవ కథ. లక్ష్మీదేవి చెప్పిన 9 కథల పుస్తకం అది. అందుకే దాన్ని మానవ కథ అని పేరెట్టాను. నా అదృష్టవశాత్తు అమ్మవారు కనపడి రాయించుకుంది కాబట్టి అంత తొందరగా ముద్రణ అయ్యింది. దాన్ని ఈ మధ్యనే మీరందరూ చదివి పద్య పఠనపు పోటీలు కూడా పెట్టుకుని చాలా అద్భుతంగా బహుమతులు ఇచ్చుకున్నారు. అమ్మా దేశ విదేశాల్లో 1,000,000 మంది దాన్ని చదివారు. ఎవరు వాళ్ళు? సింగపూర్లో ఉన్న స్నిగ్ధ, అలాగే వాళ్ళ చుట్టాలు అమెరికాలో ఉంటున్నటువంటి కృష్ణపద్మ, జ్యోతి, మా కోడే జగదీష్ గారు, వీళ్ళందరూ కలిసి దాన్ని చక్కగా అందమైన నాటకంగా తీశారు. దానికి ఏం పేరు పెట్టారన్న, డాక్యుమెంటరీ అంటారా దాన్ని? ఎంత బాగా తీశారని నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. నిజంగా లక్ష్మీదేవి వేషం వేసినప్పుడు చూస్తే లక్ష్మీదేవిలాగే కనపడింది. ఈ విధంగా రాసినందుకు నా జన్మ ధన్యమైంది, సీరియల్గా తీసినందుకు వాళ్ళ జన్మ ధన్యమైంది. మంచి డైలాగులతో పిల్లలతో బలే చేయించారు. అందులో భిక్షుక చరిత్రలో భిక్షుకుడు వేషం వేసిన పిల్లాడు బలే బుద్ధిగా కూడా ఉన్నాడు, అవునా? అందులో లక్ష్మీదేవి, నా అంతట నేను తలుచుకున్న ఒక వ్యక్తిలో సుకృతం లేకపోతే ధనం ఇవ్వలేను, కాబట్టి ముందు మీరు సుకృతం పొందండి, దానం చేయండి, అప్పుడు దానం చేస్తే మీకు నేను డబ్బిస్తానంది. నాకుగా నేను పూనుకొని నందనమీయగలేను, స్వకీయ యోగ విద్యాకలితంబునా ఉనికి అని ఆవిడ చెప్పింది. అదే మన పురాణాలన్నీ చెబుతున్నాయి. కాబట్టి ముందు మనం ఇతరులకు దానం చేస్తే క్రమక్రమంగా ఆ దానం అభివృద్ధి అయి వస్తుంది. ఇతరులకు పెట్టేటప్పుడు ఆనందంతో చెయ్యాలి. సతీ సుమతి అనే సినిమాలో సుమతి వేషం వేసింది ఎవరు, అంజలి గారు వేశారు. ఎంత అద్భుతమైన మనిషి అంటే అసలు ఆవిడ, ఆవిడ చూస్తే సుమతి ఆవిడేమో అనిపించింది అనమాట నాకు. చాలా కాలం తర్వాత ఆ పాట విన్నాను, ఎంత ఆనందపడిపోయాను. జపమచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా, జపమచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న, నిరతాన్న దానమే నీ పెన్ని దానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల, మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల.
నెరదాత పేరే నిలిచేది ధరణి, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం.
అసలు అలాంటివి చూస్తూ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆనందంతో పరవశులు అయిపోతాం. చేతికి ఎముక లేకుండా అందుకే చేసేస్తూ ఉండడం, వీలున్నంతవరకు చేయడంతే. దిక్కుమాల శరీరం వాళ్ళగా తెలియపోయినా పోయేది, ఏ చెమలో దామలో లేకపోతే అగ్నికో బలయ్యేలోపు వీలున్నంతవరకు ఇంత అన్నదానం చేయండి, కనిపించిన వాడికల్లా చేయండి, అదే మహాపుణ్యం. అందువల్ల పూర్వజన్మలో దానం చేస్తే ఇవాళ సంపదలు వస్తాయి, దానం చేయకపోతే దరిద్రుడవుతాడు, దారిద్ర్యం వల్ల మళ్ళీ పాపాలు చేయడం మొదలెడతాడు. దారిద్ర్యదోషేణ కరోతి పాపం. ఇప్పుడు మళ్ళీ పాపం వల్ల ఏమవుతుంది? పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి, పాపం వల్ల తప్పక నరకానికి పోతాడు. మళ్ళీ నరకం నుంచి భూలోకానికి వస్తాడు. పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడవుతాడు. పునరేవ పాపి, మళ్ళీ పాపం చేస్తాడు. ఇదో చక్రం, అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం నుంచి ఈ నీచక్రముడు బయటికి రాలేడు. కాబట్టి వీలున్నంత వరకు దానం చేయాలి, నేను చెయ్యలేదు అనుకున్నాడు తప్ప ఎవరినీ తిట్టలేదు ఇంద్రజ్యుమ్నుడు. క్రమంగా 24 సంవత్సరాల వయస్సులోకి అడుగుపెట్టాడు ఇంద్రజ్యుమ్నుడు. చిన్న గుడిసె మాత్రమే ఉండేది అతనికి. గుడిసె అంటే గుడిసె మళ్ళీ తాటాకు పాక, దాని మీద కాస్త గడ్డి ఉంది. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయే చిల్లులు ఈ షెడ్లో, మా ఇంజనీర్ గారి ధర్మాన్ని షెడ్కి చిల్లులు తొందరగా పడ్డాలండి. కాబట్టి నా షెడ్కి చిల్లు పడ్డట్టే ఆయన గుడిసెకు కూడా చిల్లులు ఉన్నాయి. ఆయన ఇంట్లో పగటిపూట సూర్యభగవానుడు, రాత్రి చంద్రభగవానుడు, అప్పుడప్పుడు నక్షత్రాలు కనపడుతూ ఉండేవి. మా చిన్నప్పుడు మేము ఒక ఇంట్లో అద్దెకున్నాం కొంతకాలం, తప్పనిసరి పరిస్థితుల్లో లంక అంత గొప్ప మా నాన్నగారు దానం చేయటం వల్ల ఆ పుణ్యాత్ముడి ధర్మమానని ఇవాళ మళ్ళీ మేము ఈ సుఖాలు అనుభవిస్తున్నట్టు, ఇదంతా మా నాన్నగారు చేసిన ధర్మం. అయితే ఆయన అమాయకంగా లంక అంత గొప్ప ఎవడికో దానం చేసేశారు. దాంతో ఒక ఇంట్లో అద్దెకున్నాం, ఆ ఇల్లు పెంకుటిల్లు. మా ఓనర్ గారు చాలా మంచివారు, హౌస్ ఓనర్ గారు. ఒక పడవ గొడుగు ఇచ్చాడు మాకు. వర్షాకాలంలో ఈ పడవలో గొడుగు వేసుకుని తిరిగేవాడు లోపలన్నమాట. చక్క ఇక మీద నుంచి పావులు బుస్సు బుస్సు కస్సు అని వెళ్ళిపోతూ ఉండేది. మా మేము నిత్యం పావులతో సహవాసం చేసాం. ఈ మనుషుల కంటే పావులు నయమనుకోండి, మమ్మల్ని కాటేసి చంపలేదు, చంపుంటే మీకు పురాణం చెప్పడానికి నేను ఉండేవాడిని కాదు, అసలు నా చరిత్రే తెలిసేది కాదు. ఎన్ని పావులండి, గోధుమ తరువాత నల్ల తరువాత ఎర్ర తరువాత ఆ తరువాత ఈ తరువాత నూడిల్స్ పక్క నుంచి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాయి. ఆ రోజులు అంతా విచిత్రంగా ఉండేవన్నమాట. సరే ఎందుకు చెప్తానంటే, నేను అలా పాపం ఈ ఇంద్రజ్యుమ్నుడికి ఉన్న గుడిసే చిన్నది, ఆ గుడిసె కప్పంతా చిల్లులు పడిపోయి అందులో నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు కనపడమే కాకుండా వర్షం వస్తే లోపలే వర్షం అంతా ఉండేదన్నమాట. ఆయన స్నానం చేయడానికి వర్షాకాలంలో సముద్రానికి కానీ నదికి కానీ వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండేది. సాధారణంగా ఆయన సముద్ర స్నానం చేశాక ఇంద్రజ్యుమ్న సరస్సు అని ఉంటుంది అక్కడ. ఆ ఇంద్రజ్యుమ్న సరస్సు చాలా పెద్దది, ఎంతంత తావేళ్ళు ఉంటాయో అందులో, ఆ సరస్సులో స్నానం చేసేవాడు. వర్షాకాలంలో మాత్రం ఇంట్లో గుడిసెలోనే చక్కగా స్నానం చేసేవాడు అనమాట, వేరే బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండేది. అంత దుస్థితిలో ఉన్న గుడిసెలో ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన మీకు ముందే చెప్పినట్టు దరిద్రుడు, బట్టలు లేవు, కుచేలుడే నిజంగా, చిరిగిపోయిన గుడ్డలు, గుడిసె ఇటువంటిది. అయినా పెళ్ళయిందండి ఆయనకి. ఇదేంటో విచిత్రం, ఏమున్నా లేకపోయిందైనా ఈ పెళ్లి కొందరికి ఎలా అయిపోతుందో తెలియదు అనమాట. ఒక్కొక్కడు ఉద్యోగం ఉంటుంది, మంచి డబ్బులు సంపాదిస్తాడు, మనిషి చూస్తే నాలో అందంగా ఉంటాడు, ఓ రోజు పెళ్ళో పెళ్ళో అని అల్లాడిపోతాడు, వాడికి పిల్ల దొరకదు. ఒక్కొక్కడు పరమనీచుడు, త్రాష్టుడు, ఉదనష్టుడు, నికృష్టుడు, భ్రష్టుడు, అయినా సరే వాడికి పెళ్ళైపోతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కడు చూస్తే ఓరి వీడి మొహం తగలయ్యే వీడి పక్కన ఈ భార్య ఏమిటి అనిపిస్తుంది అనమాట. ఏ జన్మ ఏ సుకృతం చేసుకుంటారో తెలియదు. కానీ అసలు ఈ ఆడపిల్లలకు కూడా ముందే చెప్తాను, చిన్నపిల్లలు బాగా దృష్టి పెట్టుకోండి, ఇటువంటి దౌర్భాగ్యాలు చేసుకోకండి. కాస్త మంచి మనిషి, కాస్త చదువుకున్నవాడు, అంతో ఎంతో సంపాదించేవాడు, ముఖం చూస్తే బాగుండేవాడు ఉండాలి తప్ప తాగుపోతాడిని, పెట్రోల్ కూడా కొట్టేసి మరీ తాగేసేవాడిని, నీచుని పెళ్లి చేసుకుని నానాయాత్ర పడిపోతారండి, అదేమిటో తెలియదు. అది ఆ పిల్ల ఉందనుకోండి, ఇప్పుడు వెనకాల ఉన్న పిల్ల మూతి ఎర్రగొట్ట కట్టుకున్నది, ఇవాళ ఒలింపిక్స్లో ఎలా ఆడేస్తుందో తెలుసా? నువ్వు ఆడేది ఏమిటది? బ్యాడ్మింటన్. ఎన్ని ప్రైజులు తెచ్చుకుంటూ గోల్డ్ మెడల్స్ అవి తెచ్చుకుంటుంది. ఇదిగో పిల్లలంటే వాళ్ళు, ఇవాళ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళని పలకరించి వీళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పడానికి నాకు రోజులు సరిపోవన్నమాట. అటువంటి వాళ్ళు మెరిట్స్ ఉన్నారు ఇక్కడ. అటువంటి సంబంధాలు మాని బంగారంలో ఉంటారు ఈ పిల్లలు. వీళ్ళు చూస్తే ప్రైజులు తెచ్చుకుంటారు, కష్టపడి చదువుతారు, అతి నీచుణ్ణి నికృష్టుణ్ణి పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఈయన దరిద్రుడే కానీ ఇంద్రజమునుడు మనిషి చాలా భక్తుడని చెప్పారుగా, పండితుడు, జ్ఞాని, నియమనిష్టాగరిష్ఠుడు, కాబట్టి అతనికి దరిద్రుడైనా పెళ్ళయింది. ఆయన పరమసుందరుడు, భార్య పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తున్నమాట. మార్కండేయ పురాణంలో రాశారు కదా మారణ గారు, ఏమని కొండబొజ్జయు, దీని ఈ పద్యాన్ని ఎంతమంది కాపీ కొట్టారండి బాబు ఈ కొండబొజ్జ తర్వాత, అబ్బో చాలామంది అసలు దానికి పాప మారణ గారి పద్యం ఇది. నిడుపాటి కురుచ తలయు, బాగా పొడుగ్గా ఉందిట, మళ్ళీ తల దగ్గర ఇక్కడ కాస్త ఒక రకమైన కురసగా ఉంటుందిట. వెంట్రుకలు, నెత్తి మీద వెంట్రుకలు ఎలా ఉన్నాయో తెలిసినా, ఈతాకులు పట్టుకొచ్చి నెత్తి మీద ఎలా పెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఆవిడ చుట్టూ. లేదా ముళ్ళపంది ముళ్ళల్లో ఉన్నాయన్నమాట. ఆ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లో సిట్ చేయగానే వాడి నెత్తి మీద ఉన్న జుట్టు పైకి లేచిపోతేలాగా అలా ఉంది ఆవిడ జుట్టు. భయంకరమైనటువంటి గౌడుగేది చర్మం ఆవిడ చర్మం, ఎంత బొజ్జ పళ్ళుల మెట్ట పళ్ళుట. ముక్కు చూస్తే పొడుం డబ్బాలో నుండే పూర్వం ముక్కు పొడుం అని దరిద్రం ఉంటుంది, అందులో బయటపడిన వాడు అదృష్టవంతుడు. ఆ ముక్కు పొడుం డబ్బా ఎలా ఉంటుందో ఒక్కొక్క ముక్క అలా ఉంటుంది ఆవిడకి. ఇంకా చేతులు కొంచెం పొట్టిగా ఉంటాయి, కాళ్ళు చెప్పేకల, ఆవిడ అరికాళ్ళతో నడుస్తూ ఉంటే ఏనుగు పొడలు, ఆ పొడలు, ఈ పొడలు అన్నీ గుర్తుకొస్తాయి, మొసలి యొక్క పొలుసులు గుర్తుకొస్తాయి. అటువంటి సుందరీమణిని పట్టుకొచ్చి పరమ పండితుడైన ఈయనకిచ్చి పెళ్లి చేశారు. ఈయన కూడా మరి ఎలా చేసుకున్నాడంటే అదే కర్మయోగం అంటారు, ఇది ఎవ్వరూ తప్పించుకోలేదు. పోని అందం లేకపోతే పర్వాలేదు. ఇంకా ఆవిడ కంఠం ఎలా ఉంటుంది, భయంకరంగా ఒకేసారి గాడిదలు, కుక్కలు, నక్కలు సమస్తం ఒకేసారి అరిస్తే ఎలా ఉంటుందో ఆవిడ కంఠం ఎలా ఉండేదట. అలాంటి భార్యామడికి పోని దైవభక్తి ఉందా, ఆవిడకి దేవుడు అంటే ఇష్టం లేదు, గుళ్ళో గడితే మంట రావడంతో ఏమిటా గుడేశ్వరు అంది ఆ మృదు మధుర కంఠంతో. అనగానే అదే నేను రోజూ పూజించుకునే శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహం అన్నాడు ఆయన. విగ్రహమా నీ మొహమా అంది. బాబా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తిడితే తిట్టో, నా మొహం అంటే పర్వాలేదు, ఆయన మొహాన్ని ఏమనకు అన్నట్ట. సరే ఏదో అదృష్టం బాగుంది వదిలేసింది అనుకోండి. ఆ మొత్తం మీద కృష్ణుణ్ణి తిట్టేది ఒకే గుడిసెలో ఎలాగో కాపురం చేశారు. రోజు ఈయన పొద్దుట స్నానం చేసి జపం చేశాక భిక్షాటనకి వెళ్ళేవాడు. అక్కడ ముష్టి వల్ల వచ్చే డబ్బులు ఇంటికి పట్టుకొచ్చేవాడు. ఎవరిని అడిగేవాడు కాదు, తనకు తానంత వచ్చినటువంటి డబ్బు సేకరించేవాడు. తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి అని పోతన గారు కుచేలో పాఖ్యంలో రాస్తారు. ఎవరన్నా తనంత తన రూపాయో స్వయంపాకమో ఇస్తే అవి పట్టుకొచ్చి భార్యకి ఇచ్చేవాడు. ఆవిడ అదృష్టం బాగుంటే ఆవిడ వంట చేసేది, ఈయన అదృష్టం బాగుంటే ఆవిడ చేసేది అనుకోవాలి. లేదా ఈయనే వంట చేసి ఆవిడకి పెట్టేవాడు, లేదంటే ఇంట్లో పెంట తంట. రోజు ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఈయన అనుదినము ఈ భిక్షాటనకి వెళ్లే ముందు భగవంతుడైన వాసుదేవుణ్ణి, వాసుదేవ నమస్తుభ్యం విశ్వంభరనమోస్తుతే అనేవాడు. ఈ శ్లోకం కూడా విష్ణు ధర్మోత్తర పురాణంలో గొప్ప శ్లోకం. వాసుదేవ నమస్తుభ్యం విశ్వంభర నమోస్తుతే రోజు ఆవిడ వినేది. ఆ తర్వాత ఈయనేమో బయటికి వెళ్ళి భగవద్ దర్శనం అయ్యాక భిక్షాందేహి అనేవాడు గుమ్మాల ముందు నిలబడి ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేవారు, ఒక్కొక్కళ్ళు బియ్యం ఇచ్చేవారు, ఒక్కొక్కళ్ళు కూరగాయలు ఇచ్చేవారు, నూనె ఉప్పు ఇచ్చేవారు, ఏదైనా ఇస్తే తెచ్చేవాడు. దిక్మాలను కొందరు కాకరకాయలు కూడా ఇచ్చేవారు. కాకరకాయలు దానం ఏంటండి వాడు మొహం, సరే ఏదైతేనే అన్నీ తెచ్చుకొచ్చేవాడు ఇంటికి, వంట చేసేవాడు పెట్టేవాడు. ఒకరోజు నేన విశ్వంభరణమోస్తుతి అనగానే ఏమయ్యో ఆగు అంది. ఏమిటన్నాడు ఈయన, ఏమిటి నువ్వు పలికింది అన్నది ఆవిడ. విశ్వంభర నమోస్తుతే, ఓ విశ్వంభర నీకు నమస్కారం, నీకు నేను నమస్కరిస్తున్నాను. విశ్వంభర అంటే ఏమిటో అయి అందావిడ. విశ్వంభర అంటే నీకు తెలియదా, ఇన్నాళ్ళకైనా విష్ణువు యొక్క నామం అంటే ఏమిటో అడిగో చెబుతున్నారు వీళ్ళు. విశ్వమంతటిని భరిస్తాడు అంటే మనలాంటి వాళ్ళందరూ ఆయన కడుపులో ఉంటారు, మన అందరినీ రక్షిస్తూ ఉంటాడు, అన్నం పెడతాడు, సంపదలు ఇస్తాడు, దానికి అర్థమయ్యేలా చెప్పాలి కదా. అందుకని మళ్ళీ ఏదో సంస్కృతిలో చెబితే అర్థం కాదు, అందుకని విశ్వమంతటిని పోషిస్తాడు అన్నట్టు తేలిగ్గా మనందరికీ అన్నం పెడతాడు, రక్షిస్తాడు, సంపదలు ఇస్తాడు అనగాని ఆవిడ పక్కపక్కనవి నీ మొహం కాదు అంది. నా మొహానికి నా మొహం బాగానే ఉందిగా అన్నాడు ఆయన. నీ మొహం బాగుందా బాగులేదా నేను అండల్లా. విశ్వంభరుడంటే అంతటినీ భరిస్తాడు, పోషిస్తాడని నువ్వు అర్థం చెప్పావు. విశ్వమంతటిని పోషించేవాడైతే నీ దేవుడు, మనకి గుడిసేమిటి? ఈ బిల్డింగ్లు లేకపోవడం అంటే పక్క వాళ్ళంతా బిల్డింగ్లు కట్టుకుంటే మనకి బిల్డింగ్ లేదా? దిక్కుమాల గుడిసెలో ఉంటున్నావా? వేళకి ఎంత అన్నం ఉండదా? నువ్వు ముష్టత్తు బతుకుతున్నావా? ముష్టత్తు బతుకుతున్న నిన్ను ఆయన ఏం పోషించాడు? ఆయన విశ్వముని కాదు, ఈ విశ్వంలో ఉన్న ఒక్క భక్తుణ్ణి కూడా పోషించట్లేదు. చేర్చి ఇదన్నాము అంది ఆవిడ. ఎప్పుడు లేదు, దీనికి కూడా విష్ణు మీద కోపం వచ్చిందండోయ్. ఇంద్రజుమ్రుడికి చాలా కోపం వచ్చింది. నిజమే, నా భార్య చెప్పింది, ఆయన విశ్వం విష్ణు వషట్కారు అనే నామాలన్నిటినీ సేకరించవచ్చుగాక, కానీ విశ్వంభర నామం ఆయనకి తగునా? నిజంగా విశ్వంభర అనే నామమునకు ఆయన అర్హుడైతే నన్ను పోషించాలి, నాకు సంపదలు ఇవ్వాలి, గృహం వస్త్రం ఇటువంటివి ఏవీ లేక నేను నానాయాతన పడిపోతున్నాను, ఇది కూడా దరిద్ర బతుకు కూడా బతికినా అని ఒక క్షణం భగవంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు భక్తులు కోపం వస్తుంది, ఎందుకు మరి రామదాసుని చితక్కొట్టారండి జైల్లో వేసి, అప్పుడు అబ్బా కొట్టండి పర్వాలేదని వెళ్ళి ఎందుకంటాడు? సీతమ్మకు చేయిస్తే చింతాక పథకం, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, ఇలా చెప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. దెబ్బకి ఎవడబ్బా అనే పదం వచ్చింది రోట్లోంచి, అవునా? కాబట్టి అప్పుడప్పుడు ఒళ్ళు మండితే భగవంతుడిని భక్తులు అలా నిలదీస్తారు. నిజంగా ఉన్నావా అసలు ఉన్నావా అని తుకారం పాడాడంటే మరి మండింది, చావు దెబ్బలు తింటున్నాడు, ఓపిక పోయింది, తిండి లేదు, బతుకనే బండి నడపాలి, అప్పుడు ఏమైనా అంటారు. అందుకే నేను మానవ కథలో పేదకును మర్యాదలు మదిందోచునే అన్నాను. పేదవాడికి మదిలో మర్యాదలు తోస్తాయా? అందుకే నేను నువ్వు చెప్పింది నిజమే, నా దేవుడికి ఎన్నో నామాలు ఉన్నాయి, ఈ ఒక్క నామం ఆయనకి వేస్ట్ అని వెంటనే ఒక బొగ్గు తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో పూర్వం వంట చేసుకునేవారు, పూర్వం వంట అని ఒకటి చేసుకునేవారు ఇళ్లలో, ఆడవాళ్ళు వంట అని చేసేవారు. కనీసం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి కుక్కర్ పెట్టి వండేవారు. ఇప్పుడు వండడంలా కర్రీ పాయింట్ ఉండగా వర్రీ ఎందుకు అంటున్నారు పాప. ఆ కూర మాంధాత కాలం నాటి కూర, అదే ఫ్రిడ్జ్లోంచి తీసి రోజు వేడి చేస్తూ ఉంటే ఆ కూర తెచ్చుకుని ఇంటికి తెచ్చుకు తిన్నాక ఆయన రోగాలు దాకా అవుతాయి, కరోనా దాకా కత్తిరినాక అయిపోతుంది అన్నాడు ఎవరో వెనకడి కావడం. కరోనా దాకా ఏమొస్తుందంటే రోజు ఆ దరిద్రం కూరలు తెచ్చుకుంటుంటాడు నేను. కాబట్టి ఈ రోగాలన్నీ మనం ఇవి వీటి వల్లే తెచ్చుకుంటున్నాం. మన 300 క్రితం నాటి కూరలు ఫ్రిడ్జ్లోంచి పెట్టి మళ్ళీ వేరు చేసేస్తూ ఉంటే వేడి చేసి వేడి చేసి వేడి చేసి దాన్ని తీసుకొచ్చి ఈ బాడీలో వేస్తే ఈ బాడీ ఏమవుతుంది? రామ రామ రామ. ఆ పుణుకుల కోసం వేయించే నూనె, అందులో పోసే నూనె, అందులో వేగే పుడుకులు, అవి చూస్తే వణుకొచ్చేది. అయినా అవే తెచ్చుకుందంటాం అనమాట. తిన్న తర్వాత కడుపు తిప్పుతుందండి అండం, కడుపు తిప్పదు, ఆ తిన్నది ఏమిటది? పాప మాంధాత గారు ఆనాడు దానం చేయగా మిగిలిపోయిన అన్నం అది. ఆ అన్నం ఇప్పుడు మళ్ళీ నువ్వు తెచ్చుకు తింటే నీ కడుపులో సున్నంగా ఏమవుతుంది చెప్పు ఒకసారి. హాయిగా వండుకుంటారా మీకు పుణ్యం ఉంటుంది అంటే, మీలాంటి పుణ్యాత్ముల గురించి కాదు, అలా తెచ్చుకునేవాడు చెప్తాను. మీరు పుణ్యాత్ములు, మీ గురించి ఏదన్నా అంటే వాడు కళ్ళు బాబు. కాబట్టి తప్పనిసరిగా మనం కాస్త వండుకోవాలి. పూర్వం ఇంట్లోనే వంట చేసేవారు, అది కూడా కట్టెల పొయ్యి మీద వండేవారు. అప్పుడు ఏమయ్యేది, ఆ కట్టెలు ఖాళీ ఖాళీ బొగ్గులు వచ్చేవి, ఈ బొగ్గుల మీద అప్పుడప్పుడు పాలు కాచుకునేవారు, ఏదో చిన్న చితక పనులు చేసుకునేవారు. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఈ బొగ్గులు కుంపట్లో వేసి టీ కాఫీ పెట్టడానికి వాడేది, అవునా? అలాంటి బొగ్గు ఒకటి తెచ్చాడు ఆయన. ఆ బొగ్గుతోటి వాళ్ళ ఇంట్లో తాళపత్రాలు ఉన్నాయి, ఆ తాళపత్ర గ్రంథంలో ఈ విశ్వంభర నామం ఉన్నది, దాన్ని కొట్టేశాడు. ఇప్పుడు మనం పుస్తకాలు ఎలా వాడుతున్నామో, పూర్వం తాటి ఆకులు గ్రంథాలు వాడేవారు, అందుకని తాళ పత్రము తాటి ఆకు పృష్ఠం అనమాట అది. ఈ తాటి ఆకు మీద గంటంతో విశ్వంభర నమోస్తుతి అని రాసుకున్నాడు ఆయన. ఈ తాటి ఆకు మీద ఉన్న విశ్వంభర నమోస్తుతి అన్న చోట విశ్వంభర అనే నామం మీద బొగ్గు పట్టుకొచ్చి ఇలా పూర్తిగా కొట్టేశాడు, ఆ నామం కనపడకుండా నల్లని బొగ్గు మసితూ కొట్టేశాడు. కొట్టి చూసావా, నువ్వు చెప్పినట్టే విశ్వంభర అనే నామం మన విష్ణుమూర్తికి వేస్ట్ అని భావించి నేను కొట్టేశా. ఇప్పుడు ముష్టి చెప్పిస్తే ఈ ముష్టి చెప్పు పుచ్చుకుని ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటాను అని చెప్పుచ్చుకు బయలుదేరాడు. ఆ సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదాలు మెత్తగా ఒత్తుతోంది. పూర్వం భార్యలు భర్తల యొక్క పాదాలు ఒత్తేవారు, పతివ్రతలను ఉండేవారు. అందువల్ల లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదములు అలా చక్కగా ఒత్తుతూ ఉన్నది. హఠాత్తుగా ఆవిడ విష్ణువు ముఖాన్ని చూచి మీరు నవ్వినట్టే నవ్వింది, పకపకా నవ్వింది. అప్పుడు విష్ణుమూర్తి, ఏం లక్ష్మి నా మొహం చూసి నవ్వుతున్నావు, ఇంత అందంగా ఉంది నా ఊహ అన్నాడు ఆయన. ఆవిడ మళ్ళీ నవ్వింది. నవ్వైనా చెప్పు, చెప్పైనా నవ్వు, ఏం జరిగింది, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు విష్ణువు. అసలేము ఈ ముఖం అంతంత మాత్రం. ఇందాక మేష్టాలు మొహమాట పడి కొంచెం నల్లగా ఉంటాడు వ్యాసుడు అన్నారు. కొంచెం నల్లగా ఉంటాడు ఏంటి, ఆయన శుభ్రంగా కృష్ణత్వం అయిపోయారు, నల్లగానే ఉంటాడు, నీలంగా ఉంటాడు. అర్జునుడు కృష్ణుడు ఇలాంటి వాడు, అసలు ఈ నారాయణ అనే నామం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఎందుకు కానీ అలాగే ఉంటారండి, ఏమిటో తెలియదు. నారాయణ నామస్మరణలో అందరూ అని కాదు, నాకు అటువంటి కొంతని ఎక్సెప్షన్ పెట్టిన కానీ విష్ణుమూర్తి నీలంగా ఉంటాడు. అది కూడా వర్షాకాలంలో మేఘాలు ఉంటాయి చూసారా, ఆ వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడనమాట. సజల జలద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరగ భరేణ. భక్త జయదేవుడు రాశాడు శ్రీకృష్ణుడితో క్రీడించినటువంటి రాధిక గోపిక ఇంకొకడ జోలికి వెళ్ళదు. ఆయన లేకపోతే ఎటువంటి వాడు కృష్ణుడు లేకపోతే. సజల జలద సముదయ రుచిరేణ, నీటితో కూడిన మేఘం ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగు కలిగిన కృష్ణుడికి దూరమైన గోపిక విరహంతో కుంగి కుసించిపోకుండా ఏడవకుండా ఎలా ఉంటుంది అంటే, కృష్ణుడికి దూరమైతే గోపికలకు హృదయం విరహంతో నిండిపోతుంది, కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ ఉంటారు అంటాడు ఆయన. అండంలో కూడా సజల జలద సముదయ రుచిరేణ అన్నాడు ఆయన. నీటితో కూడిన మేఘముల గుంపు ఏ రంగులో ఉంటుందో కృష్ణుడు ఆ రంగులో ఉంటాడనమాట. అదొక అందమైన రంగు, చాలా బాగుంటుంది. దిక్కుమాల నలుపు కాదు, అది బొగ్గు నలుపు కాదు, నీలం అది. ఆ నీలవర్ణం చూడగలగాలి, చూస్తే అదొక అందం అనమాట. అసలు నీలంగా ఉన్న వాళ్ళల్లో కూడా సౌందర్యం ఎక్కువగా ఉంటుంది. అలా మీరు నల్లగా ఉంటారు, నీలంగా ఉంటారు, సరే మీకు ఇష్టం కనుక ఆ రంగు స్వీకరించారు. ఇప్పుడు ఆ రంగుతో పాటుగా కొత్త రంగు వేసుకున్నారేమిటండి ముఖానికి అందావిడ. అసలే మీరు నీలం, ఈ నీలం సరిపోక మీ ముఖమునకు ఎవరో కొత్తగా మళ్ళీ మేకప్ వేశారు అనగానే ఆయన నవ్వాడు. ఏం ఎరగనట్టుగా, అన్నీ ఎరిగి కూడా ఏం ఎరగనట్టుగా, ఏం మేకప్ వేశారు అన్నాడు ఆయన. చాలా కాలం క్రితం ధర్మ సందేహాల కోసం ఒక ఛానల్కి వెళ్ళాను. అక్కడ యాంకర్ గారు ప్రశ్నలు వేసేశాక మళ్ళీ బయటకు వస్తూ ఉండగా కాసేపటికి ఒక ఆవిడ వచ్చి, నమస్కారం గురుగారు వెళ్ళొస్తానంది. ఎవరమ్మా నువ్వు అంటే ఆవిడ చిగ్గుపడుతూ, ఇదేంటంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ధర్మ సందేహాలు అడిగింది నేనేనండి అంది ఆవిడ. అంటే అర్థమైందిగా మీకు, ఇంతకంతకు ఇంత రంగు వేసుకుని మేకప్ వేసుకొచ్చింది, అప్పుడు ఎదురుగుండా కూర్చున్నప్పుడు ధగ 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 లైటింగ్లు వెలిగిపోయింది, ఇప్పుడు మేకప్ తీసి అసలు డ్రెస్ వేసుకోగానే అప్పుడు మేకప్ కాదు లేనిపోయిన కప్పులు అని కనబడ్డాయి, కప్పు అంటే నలుపు అని అర్థం అని చెప్పి అసలు కప్పు అప్పుడు బయటకు వచ్చిందనమాట. మేకప్ వల్ల తప్పుకున్న కప్పు మళ్ళీ బయటకు వచ్చింది. కాబట్టి చాలామందికి ఈ రంగు తీసేస్తే చూడలేమ్మా, భయంకరంగా ఉంటుంది. అలా స్వామీ ఇప్పుడేమో నలుపు మీరు, ముఖానికేమో ఎవరో కొత్త రంగు వేశారు, ఈ రంగు ఆ రంగు కలిసి విచిత్రమైన నల్ల రంగులో కనపడుతున్నారు మీరు. ఎవరో భూలోకంలోనో లేక స్వర్గలోకంలోనో వైకుంఠంలోనో మీకు మేకప్ వేశారండో అంది. అప్పుడు ఆయన నవ్వి, లక్ష్మి ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారు విను, భూలోకంలో నాకు ఇష్టమైన జగన్నాథపురంలో ఇంద్రజుమ్నుడని పేరు కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు, నిరంతరం నా నామస్మరణ తప్ప మరొకటి ఎరగడాయన. అంతటి గొప్ప భక్తుడికి దారిద్ర్యం ఎక్కువ, ఎప్పుడూ పూర్వజన్మలో వాడు ఎవరికి ఒక్క రూపాయి దానం చేయలేదు, అందువల్లే వాడికి దారిద్ర్యం ఎక్కువైపోయి బాధపడుతున్నాడు. వాడికి పూర్వజన్మ సుకృతం వల్లే ఒక పెళ్ళం దొరికింది, ఒక్క పెళ్ళం. ఆ ఒక్క పెళ్ళం ఓ 2,000 ఏనుగులు, 3,000 నక్కలు, 6,000 గాడిదలతో సమానం. తాటక, పూతన, శాకిని, డాకిని వీరెవరు అతని భార్య కాలి గోటికి కూడా సరిపారు. అటువంటి పరమపతివ్రతమణి ఇవాళ కోపం వచ్చి భర్తని, ఏమయ్యా రోజు విశ్వంభరా విశ్వంభరా అని విష్ణువుని తలుచుకుంటున్నావు, ఆయన ప్రపంచాన్ని పోషించేవాడైతే నిన్ను నన్ను ఎందుకు పోషించట్లేదు అని దెప్పింది. దెప్పగానే ఆయనలో కోపం ముప్పిరిగొన్నది, కోపం వచ్చేసింది. మావిడ చెప్పింది నిజమే, ప్రపంచాన్ని పోషించే పరమాత్మ నన్ను పోషించట్లేదు కనుక ఈ నామం విష్ణువుకు అనర్హం అనుకుని నా నామాన్ని బొగ్గుతో కొట్టాడు. అతడు పరమభక్తుడు అవడం వల్ల బొగ్గుతో తాళపత్రం మీద గీకగానే నామం మీద ఆ రంగు నా ముఖానికి తగిలింది. ఇప్పుడు అర్థమవుతుందో భక్తులు ఎంత గొప్పవాళ్ళు. ఇక్కడ మీరు గంధం పూస్తే అమ్మవారికి వెళుతుందా అనుకోకండి. ఇక్కడ గంధం పూయగానే అమ్మవారు మణిద్వీపంలో ఉన్నవాడు కంఠం దగ్గరికి గంధం వెళుతుంది. ఇక్కడ మనం హారతిస్తే హారతి ఆవిడ స్వీకరిస్తుంది. ఇక్కడ నివేదన చేసే ప్రతి వస్తువు అమ్మ దగ్గరికి వెళుతుంది మనం భక్తితో చేస్తున్నాం కనుక. బొగ్గు పూస్తే బొగ్గు ఆయన కంటుకుంది. అందువల్ల ఆ భక్తుడు ఈ మేకప్ వేశాడు అనగానే తుడుచుకోండి అందావిడ. ఇది తుడుచుకుంటే పోదు, వేసింది భక్తుడు కనుక మళ్ళీ ఆ భక్తుడు తాళపత్రంలో ఉన్న బొగ్గు తుడిస్తేనే నా ముఖం ఫ్రెష్ అవుతుంది, అప్పుడు నా ముఖానికి అందం వస్తుంది. నాకుగా నేను ఎంత ప్రయత్నించినా ఈ బొగ్గుని తొడవలేను. అలాంటప్పుడు ఆ భక్తుడికి ఎందుకండి మీరు ఇంత అపచారం చేశారు? ఏ భక్తుల్ని మాత్రం అనుగ్రహించకూడదా? భక్తులకి విసుగొచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారండి అన్నది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ జన్మలో వాడు భక్తుడే కానీ పూర్వజన్మలో చేసిన కొన్ని దోషాలు ఉంటాయి అన్నాడు. భక్తుల గొప్పతనం అటువంటిది. భక్తుడు ఏదైనా చేయగలుగుతాడు. భక్తి కిం న కరోతి అంటే భక్తి చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. భక్తితో దేనినైనా సాధించవచ్చు. భక్తితో స్వర్గాన్ని కిందకి దింపవచ్చు, స్వర్గాన్ని పతనము చేయవచ్చు, నరకాన్ని కూడా స్వర్గంగా మార్చవచ్చు. భక్తికి సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు గనక పరమ పవిత్రులైన భక్తుల యొక్క చరిత్ర నిరంతరం చదవాలి, వినాలి, పారాయణ చేయాలి. ఎందుకండి ఇన్నిసార్లు భాగవసప్తాహం చేయటం కారణం? భగవత ఇదం భాగవతం, భాగవతానామపి చేయదం భాగవతం. భగవంతుడికి సంబంధించింది కనుక దీన్ని భాగవతం అన్నారు. భగవంతుడు ఉన్నాడంటే అర్థం ఏమిటి? అందులో భగవద్భక్తులు భాగవతులు ఉంటారు. మీరందరూ భాగవతులే, మీరందరూ పరమభక్తులు. భగవద్భక్తులను ఏమంటారు? భాగవతులు. వారి చరిత్రయే భాగవతం. అంటే ఇవాళ చాలామంది భాగవతం మనకు అనవసరం, భాగవతులమై ఉండాలి మనం. భాగవతులమై భగవంతుణ్ణి ఎక్కడికి కావాలంటే అప్పుడు మనతో పాటు నడిపించి తీసుకెళ్ళే శక్తి మీకు కావాలంటే నిత్యం భక్తిని ఆశ్రయించాలి, భగవద్భక్తుల చరిత్ర వినాలి, భాగవతం నిరంతరం జీర్ణం చేసుకోవాలి. అర్ధరాత్రి నిద్రలో ఒక డొక్కలో పోటు పొడిచి భాగవతంలో 3వ స్కంధంలో 8వ శ్లోకం చెప్పంటే చెప్పాలి. ఏమండి ఎక్కడున్నది? కలిర్ ధర్మ వినాశక అనే శ్లోకం అంటే భాగవతంలో 1వ స్కంధంలో ఉందని టక్కని చెప్పేయాలి. కలి ధర్మాన్ని నాశనం చేస్తాడు, ఇలా ఏది అడిగితే చెప్పాలి. అలా శరీరమంతా భాగవతమయమైపోవాలి. రోమ రోమంలోనూ రాముడు ఎలా ఉంటాడో హనుమంతుడికి మన శరీరంలో అణువణువులో భాగవతం అనే శ్లోకం ఉండాలి. నిరంతరం భాగవతం చదివి, భాగవతం విని, భాగవతం చెప్పి చివరికి మనం బాగైపోతాం అన్నమాట. భాగవతం 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 అంటే బాగైపోతాం. అలా చదవాలి తప్ప ఏదో కాలక్షేపాలకు ఒకసారి చదివేసే తర్వాత దాన్ని మర్చిపోతే ఉపయోగం ఉంది. 2 ఏళ్ళు అంత అంటే మళ్ళీ కంప్యూటర్లో నొక్కినట్టు ఉండకూడదు అనమాట. అలా అనుక్షణం భాగవతం కోసం బతకండి. భాగవతం అంటేనే అదొక అద్భుతమైన వేదం. అందుకే దాని గురించి చెబుతూ, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము వధ అన్నారు. 1000 వేదములు చదివిన, మళ్ళీ 1000 వేదాలు ఉన్నాయా అని వెకిలి ప్రశ్నవద్దు. వేదములు అనంతములు, అనంతావై వేదాహ. ఆ అనంత వేదరాశిని వేదవ్యాసుల వారు మన కోసమని కొంత భాగాన్ని ఫిల్టర్ చేసి కొంత ఇచ్చాడు. అసలు అసంఖ్యాకం కదండి వేదం అనేది, ఒక అపార రాశి, అపౌరుషేయమైన వేదరాశి అనంతం అన్నారు. అటువంటి దాన్ని విష్ణుస్వరూపుడు కనుక వేదవ్యాసుడు మన కోసం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4 కింద కొంత భాగం ఇచ్చాడు. ఆ అనంత వేదాలు నిరంతరం చదవడం ఎవడి వల్ల కాదు. అందులో కలియుగంలో మానవుడికి అసలు 1 వేదం చదవడమే చేత కావట్లేదు. ఇంకా 4 వేదాలు వీడి బతుక్కి ఎక్కడ తెల్లారిపోతుంది? అది వీడు జీవితంలో 4 వేదాలు పూర్తిగా చదివే అవకాశమే లేదు. ఇప్పుడు ఉన్న కాలం మహానుభావులు ఆ రోజులంతా వెళ్ళిపోయి ఎక్కడో కొద్దిమందిని పక్కన పెట్టండి, అసలు లేని అర్థం లేదు సుమా. కానీ ఇవాళ సగటు జీవి ఇన్ని వేదములు చదవగలడా? చదివితే కంఠస్థం వస్తుందా? వస్తే మాత్రం అర్థం తెలుస్తుందా? కాబట్టి ఇన్ని వేదములు చదివినా కూడా ముక్తి రానప్పుడు అసలు చదవకపోతే వాడి బతికేమవుతుంది? చదివితేనే ముక్తి లేదన్నారు. ఇక చదవకపోతే ముక్తి ఎక్కడిది? అందుకని భాగవతం అనే ఒక వేదం చదవండి, మోక్షం వచ్చి తీరుతుందని ఆ వ్యాసుడు మనకి ఇచ్చాడు, మనకు సులభోపాయం ఇచ్చాడనమాట. నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాహ భువి భావుకా. ఆ భాగవతమే ఇవాళ నాలో ఏదో తెలియని ఆనందం నింపుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా, కదులుతున్నా, తిరుగుతున్నా భాగవత శ్లోకాలు చదువుకుంటూ పోయేవాడిని అనమాట. చెట్టుకి పుట్టకి కూడా నా తోటలో భాగవతం వచ్చేసింది. మీకు అలా రావాలి. మీరు అలా తయారవుతున్నారని నాకు చాలా సంతోషం. ఇవాళ గొప్ప గొప్ప శిష్యులు, అద్భుతమైన పాండిత్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, భాగవతం కంఠస్థం చేసినటువంటి శిష్యులు తయారవుతున్నారు. వాళ్ళు తయారవడమే ఇవాళ నాకు గొప్ప దక్షిణ. శిష్యుల కంటే గురువుగారికి వేరే దక్షిణ ఎక్కడుందండి? అసలు ఏ గురువు అదృష్టవంతుడు? ఉత్తమ శిష్యులు దొరికితే అదృష్టవంతుడు. శిష్యులు గుణార్జులైన విశేష స్థితి నొంది గురువు జీవించును నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోర్కి చేయందగదే అని సాందీపని అనే మహర్షి కృష్ణుడితో అంటాడు. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుగారు విశేష స్థితి పొందుతాడు. మీలాంటి మహాత్ములైన శిష్యులు నాకు దొరికారు, మీరిద్దరూ వెళ్ళి అక్కడ ఇద్దరు కాబట్టే శిష్యులరై గురుని కోర్కి చేయందగదే అన్నాడు ఆయన. చాలా అందమైనటువంటి పదం అన్నమాట, నాకు చాలా ఇష్టం ఈ శిష్యులరు అనే పదం. పోతన గారు కూడా బాగా వాడతాడు, ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధు భావశ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరు నాదు వాక్యము గతనని. కాబట్టి ఆనాడు సాందీపుని అదృష్టవంతుడు. అలాంటి అదృష్టం మనకు కూడా వస్తుంది మనం చేయగా. అవునా? ఎందుకు చెప్తున్నాను? అంతటి భక్తుడు కాబట్టే ఆయన ఇంద్రజుమ్నుడు బొగ్గుతో కొట్టగానే కృష్ణుడికి నలుపు వచ్చేసింది. అక్కడ ఏమండి, మరి మీరు వెళ్ళి వాడిని రక్షించండి అంది ఆవిడ. సరే, వాడిని రక్షిస్తాను, నువ్వు కోరేవు, లక్ష్మీవు కోరేవు కదా, పైగా వాడు నిరంతరం హరినామస్మరణం చేశాడు గనక ఆ నామస్మరణం యొక్క దివ్య ప్రభావం వల్ల నేను వాడికి సంపదలు ఇస్తాను, ఆ బొగ్గు తొలగించుకుని మళ్ళీ అందమైన ముఖంతో నీ దగ్గరకు వస్తాను అన్నాడు ఆయన. అని వెంటనే ఏం చేశాడు, మారు వేషంలో భూమికి దిగొచ్చాడు. వెంటనే ఆయన ఒక మానవుడిగా మారిపోయాడు. ముఖానికి అడ్డంగా మన కరోనా కాలంలో మనం మీరంతా మాస్కులు వేసుకున్నట్టే ఆయన కూడా ముసుగు వేసుకొచ్చాడు. ఎందుకంటే నల్లగా ఉంది, ముక్కంతా మరీ అసహ్యంగా ఉంది, అందుకని ముక్కుకు గుడ్డలా గడ్డకు కట్టుకున్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా మూసుకో అన్నాడు భక్తుడు. ఇప్పుడు మీరు మూసుకోవడంలో ఆశ్చర్యం ఉంది, మాస్కులు కావు మూసుకోవడలేదు. నల్లని ఒక మానవాకారం ధరించి ముఖానికి ఇలా గుడ్డ కట్టుకుని భూలోకంలోకి దిగొచ్చాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. భక్తులు అలా రప్పించుకుంటారన్నమాట. ఆయన వెనక 500 ఏనుగులు, 1000 గుర్రాలు, 300 రథాలు, ఇవి కాక కొన్ని ఒంటెలు, వీటితో పాటు కొంతమంది పనులు చేసి పెట్టే దాసదాసీ జనాలు ఉన్నారు. పూర్వం దాసదాసీ జనం అంటే పనులు చేసి పెట్టేవారు, వాళ్ళు కింకరులు అనేవారు. కింకరోమి, ఏం చెయ్యను అని అడిగితే వాడు కింకరులు అంటారన్నమాట. ఎప్పటికప్పుడు చేతులు కట్టుకుని కింకరోమి ఇతి పృచ్ఛతి సహ కింకరః, ఏమండి నన్ను ఏం చేయమంటారండి అని ఎలర్ట్గా ఉండి చెప్పి చెప్పగానే పని చేస్తే కింకరులు. ఇప్పుడు కలియుగంలో కింకరులు ఎక్కడున్నారు? అంత బొంకర్లే తప్ప. కాబట్టి కలియుగంలో కింకరులనే తీసేయండి, డబ్బులు పుచ్చేసుకుంటారు, పని చేయరు, లక్షలు లక్షలు అయిపోతూ ఉంటే స్లాబ్ అవదు. ఇది కలిప్రభావం. ఆ రోజుల్లో అలా పనులు చేసి పెట్టే కింకరులతో సహితంగా ఆయన భూలోకానికి వచ్చాడు. సరిగ్గా ఆయన వచ్చే సమయానికి మన ఇంద్రజుముల వారు బొగ్గుతో కొట్టేశాక, ఏది నామాన్ని కొట్టాక భిక్షాటన కోసం చెప్పబుచ్చుకుని బయలుదేరాడు. ఆ పూట ఎక్కడ భిక్ష దొరక్క ఇళ్ళిళ్ళు తిరగడం మొదలెట్టాడు ఆయన. చాలా దూరం వెళ్ళాడు. ఆ సమయమునకు స్వామివారు వచ్చి గుడిసె దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు. ఆ గుడిసె తలుపు గట్టిగా కొడితే విరిగిపోయేటట్టుంది, అందుకని లోపల నుంచి ఆవిడ, ఎవట్రా వాడు మా గుడిసె తలుపు గట్టిగా కొడుతున్నాడు, తలుపు పెరిగిందంటే నీ బుర్ర పగిలిపోతున్నావు అనుకుంటున్నావో, అసలే డొక్కు గుడిసిది, ఈ తలుపు కూడా గట్టిగా కొట్టి విరగ కొడతావా, కొత్త తలుపు చేయించాలి జాగ్రత్త అనగానే, అమ్మా నేను మీకు ఉపకారం చేయడానికి వచ్చాను, ఒక్కసారి మీరే తలుపు తీయండి తల్లి అన్నాడు ఎంత విష్ణుమూర్తి ఆయన కర్మయోగం వల్ల. ఆవిడ విసుక్కుంటూ తలుపు తీసింది. తీగానే మూతికి అడ్డంగా గుడ్డగట్టుకున్న ఒక మహాసుందరుడు నీలమేఘఛాయ శరీరుడు కనబడ్డాడు. ఆయన వెనకాల ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఉష్ట్రపక్షులు ఒకటే ఒకటి అయ్యే బాబాయ్. ఇక చూడగానే మతిపోయింది, ఎవరు బాబు అంది కొంచెం తగ్గి ఈ సంపన్న వ్యక్తిని చూడగానే. వీడు సంపన్నుడు, డబ్బున్నవాడు అని అర్థమైంది కదా, అందుకని కొంచెం తగ్గి హూ ఆర్ యూ అని మెల్లగా అన్నది. నేను మీ ఆయనకి అప్పున్నవాడినమ్మా అన్నాడు. మా ఆయనక? నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. నేను ఆయన్ని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్లలో మా ఇంటికి ఎవరు కూడా ఆయన అప్పు ఇవ్వాలని ఆయన దగ్గరకు వచ్చి నెత్తి మీద పట్టి డబ్బులు పెట్టుకెళ్ళారు తప్ప ఆయనకి అప్పున్నాం అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. నాయన నీకు తెలియదేమో, మా ఆయన అందరి దగ్గర అప్పులు చేస్తాడు, తీర్చడు, ముష్టెత్తుకు బతుకుతున్నాడు. నువ్వు ఆయనకి అప్పు ఉండడం ఏమిటి, తప్పు అడ్రస్కి వచ్చావేమో అనగా, లేదమ్మా ఈ గుడిసే రాంగ్ అడ్రస్ కాదు, పిన్ కోడ్తో సైతంగా గూగుల్లో చూసుకుని మరీ వచ్చా. నా రూట్ మ్యాప్ ఉంటుంది, ఇప్పుడు మా కారులో ఉంటుంది కదా, ఆఫ్టర్ 1 కిలోమీటర్ టేక్ లెఫ్ట్ అంటుంది, అలా అంటూ ఉండగా వచ్చానులే అని చెప్పి గూగుల్ తప్పు చెప్ప తల్లి ఇది మీలే మీ అడ్రస్ అనగానే ఎవరు బాబు నువ్వు అంది, ఎవరినైతేనే మీ ఆయనకి సేవకుండి, మీ ఆయన పేరు ఇంద్రజుమ్నుడే కదా, ఆయన రోజు విశ్వంభరణ మోస్తుతి అని చదువుతాడు కదా అంటే అవునయ్యో అంది ఆవిడ. అందుకే చెబుతున్నానమ్మా నేను మీ ఆయనకు ఒక సేవకుండి, ఆయనకు చాలా కాలం నుంచి అప్పు పడ్డా, ఒకప్పుడు మీ ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాను, అప్పు తీర్చాలి తీర్చాలి అనుకుంటూ ఉంటే కుదరలేదు, ఆ అప్పు క్రమక్రమంగా వడ్డీలు చక్ర వడ్డీలు ఆ వడ్డీలు ఈ వడ్డీలుతో కలిసి ఇదిగో ఇంత పెరిగింది అని వెనక్కి చూపించి, ఈ ఏనుగులు ఆ గుర్రాలు రథాలు అవి మీకు ఇవ్వడానికి రాలేదు, వాటి మీద ఉన్న సంపద ఇవ్వడానికి వచ్చాను, ఉత్తి ఏనుగిస్తే చచ్చిపోతున్నాడు, మీకు ఎవరి మీద కోపం వచ్చిందంటే ఏనుగు ఇచ్చాడు వాడు పీరుగు అయిపోయినట్టే, ఏమండి గానుగులు వేసి తెప్పక్కర్లా. ఈ మధ్యన ఒక అల్లుడు కట్నం కట్నం అన్నట్ట, మామగారు గొళ్ళు మండిపోయి ఏనుగుని ఇచ్చాడు, వీడు బతికైపోయింది. కాబట్టి కట్నం కోసం ఏడిపించే అల్లుళ్ళకి మామగారులు ఏం చేయాలి, ఓ మంచి ఏనుగుని ఇచ్చారంటే చాలు. లేదా మాంధాత కాలం నాటి మారుతి గారు ఇవ్వండి, మా సత్యనారాయణ మేస్టర్ మారుతి గారు ఇచ్చారంటే రోజు రిపేర్ చేసుకుంటే అయిపోయినట్టు వాడు బతుకు, ఇంక మామగారు కారు వద్దు అని బేరపడతాడు అనమాట వాడు. కాబట్టి ఒక్కోసారి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఏనుగులు ఏనుగుల మీద ఉన్నటువంటి సంపద ఇస్తున్నానమ్మా, ఒక్కొక్క ఏనుగు మీద 5 బస్తాల నవరత్నాలు ఉన్నాయి, వాటి విలువ నీ ప్రపంచంలో ఎవరు లెక్క కట్టలేరు, ఇంకా గుర్రాల మీద ఉన్నవన్నీ బంగారపు కాసులు, రథంలో ఉన్నవి నగలు, నీ చేతి కంకణాలు, ముక్కుకి ముక్కర, మెడలో గొలుసులు, మీ ఆయనకు కూడా కాళ్ళకు గడ్డపిండేరాలు, చేతికి కంకణాలు, ఇవన్నీ ఉన్నాయి. మీరు భూమండలంలో ఉన్నంతకాలం బతికి వాడుకున్నప్పటికీ ఈ సొమ్ము తరగదు, అంత డబ్బు వడ్డీతో సైతిగా పట్టుకొచ్చేసారు, ఇవన్నీ మీవే, ఈ కింకరులు మీ వాళ్ళే, ఈ ధనధాన్యాదులు మీవే, ఎంతెందుకు వీటితో మీరు మొత్తం ఈ జగన్నాథపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పొలాలన్నీ కొనుక్కొని మీరు సుఖంగా బతకచ్చు అనగానే ఆవిడకి మతిపోయి అని ఫిట్ వచ్చి కింద పడిపోయింది. మళ్ళీ ఆయనే మొహమ్మద్ నీళ్లు తల్లాడు, ఆవిడ నేనెక్కడున్నాను, ఇది కళా నిజమా, వైష్ణవ మాయ అంటుంటే ఇది వైష్ణవ మాయో ఇంకోటో ఏదో ఒకటి, నిజమేనమ్మా నేను డబ్బంతా పట్టుకొచ్చాను తల్లో అన్నాడు. ఆవిడ ఆనందం తట్టుకోలేక ఈ డబ్బంతా నిజంగానేమో ఆయనకి ఇచ్చి వస్తున్నారండి అంది. మీ ఆయనకి ఇస్తున్నానమ్మా నన్ను అన్నాడు. ఇంత మంచివాడు కొంచెం మంచినీళ్ళు ఉచ్చుకుంటావు ఏంటంది, అప్పుడు ఇంత డబ్బు పట్టుకొచ్చాడు కదా అందుకని మంచినీళ్ళు ఉచ్చుకుంటారంటే, నాకు మంచినీళ్ళు వద్దు కానీ తల్లి నాకు ఒక మంచి పని చేసి పెట్టవా అన్నాడు ఆయన. కోరుకో ఏదైనా చేస్తాను, ఇంత డబ్బు వడ్డీతో సైతంగా తీరుస్తున్న నువ్వు ఏం కోరినా అది ఇచ్చేస్తాను, ఈ గుడిసి ఇచ్చేనా అంది. గుడిసి నాకెందుకు తల్లి, నాకు ఓ పైరు ఒక గుడిసి ఉందిలే, కానీ నాకు చేయవలసిన ఉపకారం ఉంది అనగా చెప్పుపోయి అంది. మీ ఆయన నా ముఖానికి ఓ ప్రత్యేకమైన ఫేస్ పౌడర్ పూశాడు, గంధం పూశాడు, ఆ గంధం మాత్రం మీ ఆయన రాగానే తుడిచేయమను, ఆ గంధం వల్ల నేను మా ఆవిడతో కాపురం చేయలేకపోతున్నాను, మా ఆవిడకి కూడా నా ముఖం చూస్తే విసుగ్గా ఉంది, మీ ఆయన నాకు పూసిన గంధం చాలా భయంకరం అమ్మా, కొంచెం రాగానే ఆయనకి నచ్చ చెప్పి ఆ గంధం తీయించవనగానే మా ఆయనకి గంధం ఎక్కడ ఏడిసిందండి, మా ఇంట్లో గంధం ఉంటే ఎంతకాలం ఈ గొడవ అంతా ఎందుకు, నాకు విద్యాగంధం లేదు, మా ఆయనకి ఇంట్లో దేవుడికి పూసే గంధము లేదు మా ముఖాలకి అంది ఆవిడ. నీకు తెలియదులేమ్మా మీ ఆయన దగ్గర చాలా విద్యలు ఉన్నాయి, ఆయన అవసరమైతే ఏ గంధమైనా పూయగలడు, నా ముఖానికి పూసాడు తల్లి నీకు పుణ్యం ఉంటుంది అంత ఆస్తిస్తున్నాను కదా, రాగానే మీ ఆయనకి నచ్చ చెప్పి ఆ గంధం తుడిపించు అనగా నీకు మాట ఇచ్చాను వెళ్ళిరోబోయి అంది ఆవిడ. ఇదిగో ఇందులో మళ్ళీ ఏ గుర్రం పట్టుకుపోకే అంది. నాకు గుర్రాలు దేవద్దు అన్నాడు ఆయన, అలా వెనక్కి వెళ్ళాడు, మాయమైపోయాడు. ఇక అవన్నీ చూసుకుని ఆవిడ మురిసిపోతూ ఉన్న సమయంలో బయట ముష్టికి వెళ్ళి ముష్టిలో రవ్వంత కూడా తుష్టి పొందలేక పాపం ముదనష్టపు వాళ్ళు తిడుతూ ఉంటే వెనక్కి వచ్చాడు ఈయన, ఎవరు మన ఇంద్రజుమ్ను వారు. ముష్టి పాత్రలో పడి ఒక గింజ కూడా లేదు ఆయనకి, ఇవాళ గింజ లేకుండా వచ్చాను, మా ఆవిడ గొంజ కట్టి కొడుతుందేమో, గుంజి మరీ కొడుతుందేమో, అసలే గంజి కూడా పోయట్లేదు ఈ మధ్యన, పైగా ఇందాకే నా నామాన్ని తిట్టింది అనుకుని జడుస్తూ వచ్చిన ఆయనకి గుడిసె దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏనుగులు గుర్రాలు ఈ సామాగ్రి ఇవన్నీ కనిపించగానే, ఏ రాజుగారైనా ఇక్కడికి వచ్చాడేమో నా గుడిసె కూలగొట్టి అక్కడ ఏమైనా టెంపరీ బిల్డింగ్ కట్టుకుంటాడేమో అనుకుంటూ వణికిపోతూ ఉండగా వాళ్ళ ఆవిడ రండి రండి అని ప్రేమగా పిలిచింది. మళ్ళీ ముర్చిపోయాడు ఈయన, ఎందుకంటే వాళ్ళ ఆవిడ పెళ్ళయ్యాక జీవితంలో రండి అని ప్రేమగా ఒక్కనాడు పిలవలా, తెగ తిట్టింది కానీ తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టింది. అటువంటి ఆవిడ ప్రేమగా రమ్మనగానే ఈయన అలా మతిపోయిన వాళ్ళు వచ్చాట. అప్పుడు గైకో నా విహారతి గౌరీదేవి అని పాడి హారతి ఇచ్చిందండో, ఆయన బుర్రగొక్కుని హారతిస్తున్నావు. తర్వాత ఏం చేస్తావు? ఈ వెలుగుతున్న హారతి మొహం మీద వేసి తగలబెడతావా అన్నాడు. లేదండి, మిమ్మల్ని ఎందుకు తగలబెడతానండి? అబ్బా, మీలాంటి ఐశ్వర్యవంతుణ్ణి మహాత్ముణ్ణి పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అండి అంది. ఏమే తిడితే తిట్టు, కొడితే కొట్టు, ఏమిటి మధ్యలో ఈ సస్పెన్స్ అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జరిగింది చెప్పి, ఎవరో ఒక ఆయన వచ్చాడండి, కుర్రాడు భలే అందంగా ఉన్నాడు కానీ మూతి గుడ్డ అడ్డంగా కట్టుకోవడం వల్ల మూతి నాకు సరిగ్గా కనపడలేదు, ఈ మాస్కులతో చచ్చిపోతున్నాం, ఆయన రిస్క్ ఏమిటో తెలీదు, మీరెప్పుడో ఆయనకు కొంత డబ్బు ఇచ్చారట, ఆ డబ్బు వడ్డీతో ఎంత సంపద అయ్యిందిట, ఈ సంపద అంతా మీకు ఇవ్వడానికి వచ్చాడు, ఇదంతా మందేనండి అనగానే ఆయన చెప్తే నమ్మేవా నువ్వు అన్నాడు. చెప్పాడు, నేను అప్పటికి అడిగాను ఆయన్ని, ఆయన అడ్రస్ చెప్పాడు, నీ పేరు చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఆయనకు నువ్వు ఇచ్చావట మర్చిపోయావట, ఏమయ్యా ఇచ్చావో తెచ్చావో అనుకోకుండా మనకు డబ్బు వచ్చింది, మళ్ళీ అవతల వంటి పిలిచి ఇచ్చేస్తామా, ఇదంతా మందే. అదిగో మరొక మాట, ఆయనకి నువ్వు ఏదో గంధం పూసేవట ముఖానికి, స్పెషల్గా గంధం పూసేవట, ఆ గంధం ఎంత తుడుచుకున్నా పోవటం లేదట, దానివల్ల ఆయనకి ఆయన భార్యతో ఇబ్బంది వచ్చిందిట, ఏం పూసావు గంధం, అది తుడిచేయమని ఆయన కోరాడు. ఎంత డబ్బిచ్చిన వాడి కోసం ఆయన మూతికి నువ్వు రాసిన గంధం తొడవకూడదు అనగానే అప్పుడు వెలిగిందండో ఈయనకి, అబ్బా నేను చేసిన పొరపాటు నాకు అర్థమయ్యింది, గంధం అంటే అర్థమయ్యింది, ఆ వ్యంగ్యం అర్థమయ్యింది అనుకున్నాడు ఆయన. ఏమర్థమైంది అనగానే, ఏమర్థమైంది ఏమిటి, నాకు అర్థమైంది, ఏమర్థమైంది, నా శ్రాద్ధం అంది ఆవిడ. శ్రాద్ధం కాదే, పొద్దున్న విశ్వంభర నమోస్తుతే అనగానే నువ్వు విశ్వంభరుడు అనే నామం విష్ణువునకు తగదు అన్నావు, దాంతో నాకు కోపం వచ్చి బొగ్గుతోటి తాళపత్రం మీద గీకాను, ఆ బొగ్గు వెళ్ళి విష్ణువు ముఖానికి తగిలిందనమాట. అబ్బా నేను ఉపాసించే నా దేవతకి నిరంతరం నేను మనస్సులో నిలుపుకుని అర్చించి స్మరించి పూజించే నా దైవమునకు నేను అంత అపచారం చేశాను, ఉపచారాలు పోయి అపచారాలు చేశానా, అయ్యో నా దేవుడు ఇంత అపచారం చేసినా నన్ను అనుగ్రహించి సంపద ఇచ్చాడు, అసలు ఆయనేమిటి నేనేమిటి, ఏదో బొగ్గుతో పొడిచాను అనుకుందాం కాసేపు తాళపత్రం మీద, ఈ బొగ్గు పొడి సేకరించాలా, సేకరించాడు ఆయన. అటువంటి భగవంతుడు పాపిష్టిదానివైన నీకు కోపిష్టిదానివైన నీకు దర్శనమిచ్చాడు, రోజు పూజించే నాకు దర్శనమివ్వలేదు అని ఏడుస్తూ ఆ వీధి విడిచిపెట్టి, కృష్ణ వాసుదేవ నాకు దర్శనమివ్వవా, నువ్వు దర్శనమివ్వకపోతే నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏడవడం మొదలెట్టాడు ఆయన. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని దిక్కులకి తిరిగాడు, కృష్ణ కృష్ణ మాధవ అన్నాడు. హే మాధవ మధుసూదన అని ఎంత ఏడ్చినా ఆయన దర్శనమివ్వలేదు. అప్పుడు ఆయన, ఈ పూట నీవు దర్శనమివ్వకపోతే ఈ సముద్రంలో, ఈ పూర్వ సముద్రంలో, ఈ బంగాళాఖాతంలో దూకి చచ్చిపోతాను నేను. ప్రభు, నిత్యం నిన్ను దూషించే నా భార్యకి దర్శనమిచ్చి, నిన్ను పూజించే నాకు దర్శనమివ్వవా, నీ దర్శనం లేనప్పుడు ఈ సంపదలు నాకెందుకు, ఈ ఆయువెందుకు, ఇక నా శరీరం ఎందుకు అని సముద్రంలో దూకబోయాడు. అప్పుడు ఆ సముద్రంలో నుంచి గంభీరమైన వాక్కు వినబడింది, కనపడలేదు వినబడ్డాడు. చూసారా, అప్పుడు కూడా భగవంతుడు కనపడలేదు ఆయనకి. మేఘగంభీరస్వరంతో పరమాత్మ అన్నాడు, నాయన ఇంద్రజ్వమ్మన నువ్వు ఎంత జాలిబడినా ఈ జన్మలో నన్ను చూడలేవు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నీవు పూర్వజన్మలో ఒక ఉత్తమ వంశంలో పుట్టావు, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి దానం చేయక తిట్టావు, దానం అంటే నీకు అసహ్యం, దేవుడంటే భక్తి ఉంది, నామస్మరణ చేసావు, ఒక్క దానమే నీకు నచ్చేది కాదు, దానాలు మోసం అన్నావు, దానాలు ఎవరో పొట్ట నింపుకోవడానికి చేసే పనులు అన్నావు, నీవు చెయ్యలేదు, చేసిన వాళ్ళని తిరస్కరించావు, కానీ నువ్వు పరమ భక్తుడివి, నన్ను ఉపాసించావు, ఆ భక్తి వల్ల మళ్ళీ భక్తుడిగా పుట్టావు, ఇతరులకు దానము చేయకుండా దానం చేసే వాళ్ళని నిరోధించటం వల్ల ఈ జన్మలో దరిద్రుడివై పుట్టావు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కాలవశంబున కలుగు కర్మ ఫలంబులు మన్పవచ్చునే, కాలం వల్ల తాము చేసిన కర్మఫలం ఎవడైనా అనుభవించక తప్పదు. ఈ జన్మలో నువ్వు ఏ విధమైనటువంటి మనస్సులో కోరికలు లేకుండా, ఏ కోరికలు మనసులో పెట్టుకోకుండా నన్ను ఉపాసించావు, నీ భార్య తిట్టిన తిట్ల వల్ల కొంత పాపం పోయింది, నీకు ఉపాసన వల్ల కొంత పోయింది, నిత్య సంతుష్టితో ముష్టెత్తుకు బతుకుతూ ఉన్నదానితో తుష్టి పొందడం వల్ల కొంత పాపం పోయింది, ఇవాళ అసలు నువ్వు ఉన్నావా అంటూ నన్ను నిలదీయడంతో మిగతా పాపం పోయింది, బొగ్గుతో నా ముఖం మీద రాయడం వల్ల నీకు పాపం రాలేదు, నీ భక్తికి వెచ్చి లక్ష్మి నీ సకల పాపాలు తొలగించింది, ఇంటికి వెళ్ళి ఈ సంపదలతో సుఖంగా ఉండు, నీ భార్య మనస్సు మారుతుంది, నీకు అనుకూలవత అవుతుంది, ఈ జీవితం అంతా పవిత్రంగా గడపండి, ఆలయాలు నిర్మాణం చెయ్యి, నన్ను అర్చించు, అన్నదానం విశేషంగా చెయ్యి, ఎప్పుడూ ఎవరికీ లేదనకుండా అన్నం పెట్టు. క్రమంగా కొంతకాలం పోయాక నువ్వు నీ భార్య శరీరం విడిచిపెడతారు. తదనంతరం వచ్చే జన్మలో పరమ భాగవతులు ఇంట్లో పుడతారు. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ముక్తిరాదట, భాగవతులు ఇంట్లో పుడతావు. భాగవతోత్తముడు అయ్యాక ఆ జన్మలో నా దగ్గరకు వస్తావు. మీ ఇద్దరికీ కైవల్యం ఇస్తున్నాను అనగా మళ్ళీ నాకు అనుమానం, నిన్ను తిట్టిన మావిడికి దర్శనమిచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు స్వామి అన్నాడు ఆయన. తిట్టడం కోసం ఎవడ నన్ను ఎక్కువ తలుచుకుంది, నువ్వు తక్కువ తలుచుకున్నావు అన్నాడు ఆయన. నిజమే, శత్రువులు మనల్ని ఎక్కువ తలుచుకున్నట్టుగా మిత్రులు తలుచుకోరు. ఇప్పుడు మీరు నాకు మిత్రులు అయితే నన్ను ఎక్కువ తలుచుకోరు, ఏదో గురువుగారు ఒకసారి అన్నం అంటారు. అదే నా మీద కోపం ఉన్న దరిద్రుడు అనుకోండి, వాడు రోజు వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అని అంతసార్లు అంటాడు. అసలు ఏం చెప్పాలంటే మోడీ గారిని మనకంటే శత్రువులు ఎక్కువ తలుచుకుంటారు, ఇతరుల పార్టీ వాళ్ళు తలుచుకున్నట్టుగా ఇంకెవరు తలుచుకురావునా? అలాగే ఎక్కడైనా అంతే. భగవద్వేషులు భగవంతుడు ఎక్కువ తలుచుకుంటారు, శిశుపాలుడు తలుచుకున్నట్టుగా ధర్మరాజు తలుచుకోలేదు. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు అని వట్ట, కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడిని నరుగుతాను, కృష్ణుడిని చీలుస్తాను, కృష్ణుడిని నరుగుతానంటూ వందసార్లు కృష్ణ 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 అని కృష్ణుడిలో కలిసిపోయాడు ఆయన. అదే మీరైతే ఒక్కసారి కృష్ణ అని వెళ్ళిపోతారు అవునా? కాబట్టి మీకంటే వాళ్ళు ఎక్కువ భక్తులు, వైరభక్తి అంటారు దాన్ని. కానీ ఆ వైరభక్తి మీకు మనికిరస్తుమా? వాళ్ళకి మనకు వచ్చిందని మళ్ళీ రేపటి నుంచి ఇదే బాగుంది అనుకుని ఆ రూట్లోకి వెళ్ళకండి, అది ప్రమాదకరమైంది. అది వాళ్ళకి చెల్లింది, మనకి చెల్లదు. ఏది ఏమైనా నీ భార్య ఎక్కువ తలుచుకున్నది, ఆవిడ కూడా కొన్ని పూర్వకర్మలు ఉన్నాయి. పూర్వజన్మలో ఆవిడ కూడా ఒక పరమభక్తురాలు. చివరి క్షణాలలో హరిద్వేషం కొంచెం వచ్చింది మనస్సులో, అందువల్ల ఈ జన్మలో పాపిష్టి జన్మ వచ్చింది. ఈ జన్మతో ఆవిడ పాపం కూడా విముక్తి అవుతుంది అనగానే ఆయన సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి వాసుదేవుణ్ణి తలుచుకుంటూ ఆ బొగ్గు పొడి తుడిచేసి భార్యాసమేతంగా మారిన భార్యతో పాటుగా భగవంతుడికి ఒక గొప్ప ఆలయం కట్టించాడు. ఆ ఆలయం ఇప్పుడు పూరి జగన్నాథంలో జగన్నాథపురంలో ఇంద్రజుమ్మునుడి సరస్సు దగ్గర ఉంటుందన్నమాట ఆ గుడి. అయింది ఆయన కట్టిన గుడి, అద్భుతమైన ఆలయం. అక్కడ కృష్ణుడు చాలా అందంగా చిన్నగా ఉంటాడు. ఇంద్రజుమ్మున సరస్సు దగ్గరికి వచ్చిన వాళ్ళు చూశారుగా పక్కనే ఆలయానికి, అక్కడ ఆంజనేయుడు గుడి ఇవన్నీ ఉన్నాయి, అందులో ఈ గుడి ఆయన కట్టించిందనమాట. ఆ భగవంతుడిని తలుచుకుని తలుచుకుని ఇప్పుడు ఆయన మరి ఏ జన్మలో ఉన్నాడో, రాబోయే జన్మలో ఆయన భాగవతోత్తముడై తర్వాత ముక్తి పొందుతాడు అన్నారు. ఇవన్నీ భగవద్భక్తుల చరిత్రలు ఒరియా భాషలో ఉంటాయి. వాటిని తర్వాత సంస్కృతంలో కొందరు అనువాదం చేశారు, తెలుగులోకి ఇంకా అనువాదం చేయలేదు. అందుకే నేను వీటిని తీసుకుని వీలున్నంత వరకు ఇలా పురాణాల్లో చెప్పి వాటిని నేను అనువాదం చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇలాంటి భగవద్భక్తులు భాగవతోత్తముల చరిత్ర నిత్యం వినండి, మీరు గ్యారంటీగా తరిస్తారు. భగవద్భక్తుల చరిత్రలు అపూర్వమైనది. వాటి వల్ల వేదములు నిరంతరం చదవడం వల్ల వచ్చే పుణ్యం వస్తుంది, నిరంతరం యజ్ఞాలు చేయడం వల్ల వచ్చిన పుణ్యం వస్తుంది. సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. స్కాంద పురాణంలో శ్లోకం ఇది. సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే పుణ్యం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే పుణ్యం, ఒక్కసారి సకృత్ అనేదానికి వెంటనే అని అర్థం, ఒక్కసారి అని కూడా అర్థం, వన్స్ అన్నమాట. ఒక్కసారి పురాణం వింటే వస్తుంది. అందుకే పురాణం కలియుగంలో వినాలి. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మాలు అవసరమయ్యేవి. వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, యజ్ఞాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ఇన్ని చేస్తే కానీ కృతయుగంలో తరించేవారు కాదు. కానీ కలియుగంలో అన్ని కష్టాలు లేవట. కలౌ ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటది? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు పొమ్మన్నాడంత. ఓన్లీ వన్ ధర్మ, దట్ ఈజ్ పురాణశ్రవణం. ఎంత సులభం అండి వినడం. నాలాంటాడు నానాయాత్రపడి చదివి అనేకమైన రిఫర్ చేసి గొంతు చించుకుని 2 గంటలు అరిస్తే వచ్చే ఫలితం కంటే 2 గంటలు దర్జాగా కూర్చుని వినేస్తే మీకు వచ్చేస్తుంది. మీరు అదృష్టవంతులు, నేను అదృష్టవంతుడా ఈ విషయంలో? మీరు అదృష్టవంతులు. శ్రవణం గొప్పదనమాట, పఠనం కంటే శ్రవణం గొప్పదనమాట. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకే తయామాసగం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని సంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని సంతు గోవిందా.